మొదటి అధ్యాయం, శ్యామల చెప్పిన కథ, మొదటి భాగం.
జార్జ్ స్క్వేర్ నుంచి క్వీన్ సర్కిల్ వైపు మలుపు తిరుగుతూ కారు నెమ్మదిగా స్లో చేశాను. దూరంగా ఎత్తైన కోర్టు భవంతి కనపడుతోంది. దాదాపు 1000 మంది దాకా ఉంటారు జనం. చుట్టూ పోలీసులు కవచంలా ఉన్నారు. బీబీసీతో సహా 20 టీవీ కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాయి. జనం ప్లాకార్డులు పట్టుకుని నిలబడి ఉన్నారు. స్త్రీ స్వాతంత్ర్యానికి గౌరవమివ్వాలి, ఉమెన్స్ లిబ్ స్త్రీల ఆశయం లాంటి స్లోగన్లు ఆ ప్లాకార్డుల మీద రాయబడి ఉన్నాయి. అక్కడ ఉన్నవారందరూ స్త్రీలే, 90% బ్రిటిషర్లు. నాకు కొద్దిగా గర్వం కలిగింది. వారందరికీ నేను ప్రతినిధిని, వారి తరఫున వాదించబోతున్న లాయర్ని. ఒక భారతీయురాలినై ఉండి ఎక్కడో దేశం కాని దేశంలో అంతమంది బ్రిటిషర్ల తరఫున వాదించబోతున్న నాకు ఆమాత్రం గర్వం కలగడంలో ఆశ్చర్యమేముంది? కారు దిగి కోర్టు మెట్లెక్కుతుంటే జనం హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. దాదాపు కెమెరాలన్నీ నామీదే ఫోకస్ చేయబడి ఉన్నాయని నాకు తెలుసు. అక్కడ పెద్ద గొడవేదీ జరగదని నిశ్చయంగా తెలియడం వల్లనేమో పోలీసులు కూడా దీన్ని నవ్వుతూ చూస్తున్నారు. ఇదంతా వారికి ఒక సినిమా షూటింగ్లో అనిపిస్తుందేమో అన్న భావం నాకు చిరాకుతో కూడిన ఉక్రోషాన్ని కలిగించింది. అవును మరి, స్త్రీల నైతిక విజయానికి సంబంధించిన సమస్య ఇది. నేను కోర్టు హాల్లో ప్రవేశిస్తూ ఉండగా మరోవైపు నుంచి సూర్యం అక్కడికి వచ్చాడు. అతడు ప్రతిన్యాయవాది. నన్ను చూసి స్నేహపురస్సరంగా నవ్వాడు. నేను కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చాను. మేమిద్దరము మంచి స్నేహితులు. మరో రకంగా చెప్పాలంటే చిన్నప్పటించి కలిసే చదువుకున్నాం. అమ్మతో కలిసి నేను ఇంగ్లండ్ వచ్చి 25 సంవత్సరాలైంది. సూర్యం తల్లిదండ్రులు అంతకుముందు కొన్ని తరాల నుంచి ఇక్కడే సెటిల్ అయ్యారు. న్యాయవాది వృత్తిలో సూర్యం నాకన్నా 2 ఏళ్లు సీనియర్. సూర్యం కోర్టు ఆవరణలోకి వస్తున్నప్పుడు జనం, ముఖ్యంగా స్త్రీలు, అతడికి వ్యతిరేకంగా నినాదాలివ్వడం ప్రారంభించారు. జడ్జి వచ్చి ఆసీనురాలయ్యేంతవరకు బయట్నించి ఆ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. జడ్జి పేరు బార్బరా స్టార్లండ్. ఆమెను చూడగానే కేసు గెలుస్తానన్న ధైర్యం నాకు కలిగింది. బహుశా ఆమె కూడా ఒక స్త్రీ అవడం వల్లనేమో. ఆ తర్వాత 5 నిమిషాలకి వాద ప్రతివాదాలు ప్రారంభమయ్యాయి. ద విమెన్ అన్న పుస్తకాన్ని ఇంగ్లాండ్లో నిషేధించడం గురించి ఈ కేసు. ఈ పుస్తకం రిలీజైన 3 నెలల్లో 500,000 కాపీలు అమ్ముడుపోయింది. మొదటి నెలలోనే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకాన్ని నిషేధించాలని స్త్రీవాదులు, విమెన్స్ లిబ్ సంస్థలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపాయి. ప్రచురణకర్తలు దిగిరాలేదు. దాంతో చట్టపరమైన చర్య కోసం కేసు వేశారు. వారి తరఫునే నేను ప్రస్తుతం వాదిస్తున్నది. ఈ కేసు నేను వాదిస్తున్నానని తెలియగానే పుంఖానుపుంఖాలుగా అభినందనలు, టెలిగ్రామ్లు వచ్చాయి. ఈ కేసు తప్పక నేను గెలుస్తానని నాకు తెలుసు. ద విమెన్ అన్న పుస్తకం ఏ కోణంలోంచి చూసినా బ్యాన్ చేయబడాల్సిన పుస్తకమే. దాని మొదటి పేజీలో ఉపోద్ఘాతం ఒక్కటే చాలు దాన్ని నిషేధించడానికి. స్త్రీ పురుషులిద్దరూ చేయడానికి వేరువేరు పనులున్నాయి, అంతే తప్ప ఒకే పని చేయడం కోసం కాదు అన్న వాక్యంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. దేవుడి సృష్టిలోనే ఆ తేడా ఉందిట. ఇంత కొద్ది కాలంలో ఈ పుస్తకం 1000,000 కాపీలు అమ్ముడుపోయిందంటే దాన్ని బట్టే మనుషుల్లో పురుషాహంకారం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. ఈ కేసు నెగ్గడం వల్ల ఇంగ్లండ్లో దాదాపు ప్రతి పౌరుడికి లాయర్గా నా పేరు తెలుస్తుంది. ఒక భారతీయ వనితగా ఇది నా మాతృదేశానికి కూడా గర్వకారణం అవుతుంది. అది దృష్టిలో ఉంచుకుని చాలా పట్టుదలతో నెల రోజుల పాటు శ్రమించి నేను నా వాదాల్ని తయారు చేసుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు నా ప్రతివాది తరఫు లాయరు సూర్యమని. షాక్ తగిలినట్టయింది నాకు. వెంటనే సూర్యానికి ఫోన్ చేశాను. నీకేమైనా మతిపోయిందా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? నువ్వు కోపంతో మాటలు రాలేదు. నువ్వంతగా ఉద్వేగం చెందకు. కోర్టులో 2 వైపులా వాదాలుంటాయని, దానికి చెరో లాయరు ఉంటారని నీకు తెలీదా? అట్నించి సూర్యం నవ్వుతూ అన్నాడు.
నువ్వు ఆ పుస్తకం చదివావా?
కసిగా అడిగాను. చదివాను.
చదివి కూడా దాని తరఫున వాదించడానికి సిద్ధపడ్డావా?
అవును. అటువంటి సమాధానం ఊహించకపోవడం వల్ల రిసీవర్ను పట్టుకున్న నా చేతులు అప్రయత్నంగా వణికాయి.
నీకు వ్యక్తిత్వం లేదా?
నువ్వు లాయర్గా అడుగుతున్నావా, నా స్నేహితురాలిగా అడుగుతున్నావా?
గొప్ప తెలివితేటలతో మాట్లాడుతున్నాననుకోకు. తెలివితేటలు ఉపయోగించడానికి ఇదేమి కోర్టు కాదు. వాళ్ల తరఫున వాదించడానికి పబ్లిషర్లు నాకు డబ్బిచ్చారు, తమ తరఫున వాదించడానికి మరికొంతమంది నీకు డబ్బిచ్చారు. ఇందులో అంత ఆవేశపడ్డానికి ఏం కారణం ఉంది?
కారణం లేదా, చాలా పెద్ద కారణం ఉంది. నేను నమ్మిన సిద్ధాంతానికి అనుకూలంగా వాదిస్తున్నాను, నువ్వు నమ్మిన సిద్ధాంతానికి ప్రతికూలంగా వాదిస్తున్నావు, అది తేడా అని ఫోన్ పెట్టేశాను. తరువాత మరింత పట్టుదలతో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేసు గొప్ప సంచలనం సృష్టించబోతుందని, కోర్టులో నేను వాదించే ప్రతి వాక్యము దాదాపు అన్ని పత్రికల్లోనూ టీవీల్లోనూ వస్తుందని నాకు తెలుసు. అదీగాక నా వెనక 50 మిలియన్ల బ్రిటిషర్లు ఉన్నారు. వారిలో దాదాపు సగం మంది పురుషులవడం శుభసూచకం. పాలివ్వడానికి ఆవును పెంచుతాం, గుడ్ల కోసం కోడిని పెంచుతాం. ఆవు కోడి జంతువులే కాబట్టి పాలధర గుడ్లధర ఒకేలా ఉండాలి అని వాదించడం మూర్ఖత్వం అని తన పుస్తకంలో రాశాడు మిలార్డ్. ఈ రచయిత మగవాళ్లని ఆవులతోనూ ఆడవాళ్లని కోళ్లతోనూ పోల్చడంలో నాకేమీ అభ్యంతరం లేదు, కాని ధరలు నిర్ణయించడంలో ఈ పోలిక చాలా నిర్హేతుకమని నా అభిప్రాయం. ఒక పురుషుడు తన కుటుంబం కోసం బయట ఎంత కష్టపడతాడో, ఒక ఇంటి కోసం స్త్రీ కూడా అంతే కష్టపడుతుంది. పాలకన్నా గుడ్లు బలవర్ధకమైన ఆహారం అని రచయిత తెలుసుకోవాలి అంటూ నా వాదాన్ని ప్రారంభించాను. కోర్టు హాల్లో హర్షధ్వానాలు వినిపించాయి. జ్యూరీ సభ్యుల మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మొదటి పాయింట్ నేను నెగ్గానని నాకర్థమైపోయింది. అబ్జెక్షన్ మిలార్డ్ అంటూ సూర్యన్ లేచాడు. గౌరవనీయులైన న్యాయవాది పుస్తకంలో కేవలం ఒక పేరాను మాత్రమే ఉటంకిస్తున్నారు. ఆ తర్వాతి పేరాలోనే రచయిత స్త్రీ పట్ల తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. మెదడుని ఆపరేట్ చేసే డాక్టరు జాగరూకత్తో చేస్తాడు, అదే చేతిని ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు మరో రకమైన విధానం అవలంబిస్తాడు. స్త్రీ సమాజానికి మెదడు లాంటిది కాబట్టి ఆమెని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని రాయడాన్ని బట్టే రచయితకి స్త్రీల పట్ల ఉన్న గౌరవం తెలుస్తోంది అన్నాడు సూర్యం. ఆరక్షణంపాటు నేను స్తబ్ధురాలనయ్యాను. అతడంత సమయస్ఫూర్తితో వాదించినందుకు కాదు, ఏ పేరా తర్వాత ఏ పేరాగ్రాఫ్ ఉందో దాదాపు కంఠతా పట్టిన లెవెల్లో ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినందుకు. నా ఆలోచనల నుంచి వెంటనే తేరుకుని వాదం కొనసాగించాను. స్త్రీ ఒక అంటరాని వస్తువుగానో పవిత్ర కార్యాలకు ఉపయోగపడని జీవిగానో ఈ రచయిత ఈ పుస్తకంలో చిత్రీకరించాడు. మతాధిపతులు దేవాలయాల్లోనూ చర్చిల్లోనూ దేవుణ్ణి అర్చించేవారు స్త్రీ నుంచి దూరంగా ఉండాలని ఉల్లేఖించాడు. అదేవిధంగా చర్చిల్లో పనిచేసే స్త్రీలు తప్పనిసరిగా బ్రహ్మచారిణులే ఉండాలని ఉద్దేశింపబడిన సామాజిక ధర్మాన్ని ఎద్దేవా చేశాడు. బుద్ధిజము, జైనిజము, హిందూయిజం, క్రిస్టియానిటీ మొదలైన వాటి గురించి కూడా రచయితకి తేలికైన అభిప్రాయం ఉందని ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. జైన మతానికి సంబంధించిన గురువులు స్త్రీవైపు కన్నెత్తి కూడా చూడరాదన్న నియమంలోనే రచయిత అభిప్రాయం తెలుస్తోంది. ఇన్ని మతాలని ఇంత దారుణంగా విమర్శించిన ఈ రచయిత పుస్తకం సభ్య సమాజంలో చలామణి కావడం మానవజాతికే అవమానకరం. గర్వంగా సూర్యం వైపు ఓసారి చూసి కూర్చున్నాను. సూర్యం లేచాడు. రచయిత ఉన్న పరిస్థితిని చెప్పాడు. ఇదంతా చలామణి కాకూడదని గౌరవనీయులైన న్యాయవాది భావించినట్టయితే నిషేధించవలసింది ఈ పుస్తకాన్ని కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్ని, సింపుల్గా అన్నాడు. కోర్టు హాల్లో సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది. నేను లేచాను. మతాల్ని, మనుధర్మ శాస్త్రాల్ని, బైబిల్ని, ఖురాన్ని నిషేధించాలా అవసరం లేదా అన్న సమస్య చర్చించడానికి కాదు మిలార్డ్ మనమిక్కడ సమావేశమైంది. రచయిత రాసిన ద విమెన్ అన్న పుస్తకంలో స్త్రీ గురించి చేసిన అవహేళన గురించి చర్చించడానికి ఈ న్యాయస్థానం సమావేశమైంది. పాశ్చాత్య నాగరికతతో పోల్చుకుంటే హిందూ స్త్రీ భర్త కోసం చేసే త్యాగానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుంది. ఒక హిందూ స్త్రీనైన నేనే ఈ పుస్తకం చదివి ఇంత ఇరిటేట్ అయ్యానంటే దాన్ని బట్టే పుస్తకం ఎంత అర్థరహితంగా, నిర్హేతుకంగా, పక్షపాతంతో రాయబడిందో అర్థమవుతోంది. కెనడీ భార్య భర్త మరణించిన తరువాత మరొక కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుందని, కాని ఏమాత్రం సంతోషం పొందలేదని, అందువల్ల డబ్బుకన్నా వితంతువుగా బతకడంలోనే ఎక్కువ సంతోషం ఉందని రచయిత రాశాడు. మార్లిన్ మన్రో గురించి ప్రస్తావిస్తూ ఆమె తన 36వ ఏట ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సరైన మొగతోడు లేకపోవడమే అన్నట్టు వాదించాడు. ఇదే పుస్తకంలో బ్రిడ్జెట్ బార్డో అన్న ప్రముఖ నటీమణి గురించి రచయిత ప్రస్తావించాడు. ఒక సంవత్సరంలో దాదాపు 30,000 సార్లు ఈ నటీమణి ఫోటో వివిధ పత్రికల మీద ముఖచిత్రంగా వచ్చిందిట. తన ఒంటరితనాన్ని భరించలేక నిద్రమాత్రలు మింగితే ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న అంబులెన్స్ని మార్గమధ్యంలోనే ఆమె ఆరాధకులు ఆపుచేసి ఆమెని తనివి తీరా చూడాలనుకున్నారట. మరో రకంగా చెప్పాలంటే సమాజం నుంచి ఎన్ని ఆదరాభిమానాలను పొందినా చివరికి తనకంటూ ఒక తోడులేని జీవితం నిరర్థకమని ఆమె జీవితం నిరూపిస్తోందని రచయిత చెప్పాడు. ఈ పుస్తకం చదివి ప్రతి స్త్రీ తాను తప్పనిసరిగా పురుషుడి మీద ఆధారపడితేనే తన జీవితం సుఖవంతమవుతుంది అన్న అభిప్రాయాన్ని అంతర్లీనంగా పాఠకుల్లో కలిగించాడు. ఇది స్లో పాయిజన్ మిలార్డ్. దీన్నిక్కడితో ఇప్పుడే అరికట్టకపోతే శరీరమంతా వ్యాపిస్తుంది. ఆ తరువాత నేను నా తరఫు సాక్షుల్ని ప్రవేశపెట్టాను. మీ పేరు? మార్గరెట్. వివాహం జరిగిందా? జరిగింది, నా 20వ ఏట. ఆ తర్వాత 3 సంవత్సరాలకి విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 35 సంవత్సరాలుగా ఒంటరిగా బతుకుతున్నాను. మీరు సంతోషంగా ఉన్నారా? ఉన్నానని నిశ్చయంగా చెప్పగలను. ఏ విధంగా? నా వైవాహిక జీవితంలో ఆ 3 సంవత్సరాలు నేననుభవించినంత నరకం ఎవరూ అనుభవించి ఉండరు. నా భర్త ఒక పెద్ద శాడిస్ట్. ఆ గతపు రోజులు తలుచుకుంటేనే ఇప్పటికీ నా శరీరం భయంతోనూ జుగుప్సతోనూ జలధరిస్తుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కొంత కష్టపడిన మాట నిజమే. కాని ఇప్పుడు నేను అనుభవిస్తున్న సంతోషానికి దాన్నొక పెట్టుబడిగా భావిస్తున్నాను అంటూ మార్గరెట్ ముగించగానే కోర్టు హాలంతా చప్పట్లతో దత్తరిల్లింది. ఇంగ్లండ్లోని 1 మిలియన్ ఇళ్లలో ఈ సంఘటనని 200,000 మంది చూస్తున్నారని నాకు తెలుసు. జడ్జి కూడా ఈ పాయింట్ని ఏకాగ్రతతో రాసుకోవడం నాకు సంతృప్తిని కలిగించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం సూర్యన్ లేచాడు. మిస్ మార్గరెట్, మీ ఒంటరి జీవితంలో ఎంతమంది మగవాళ్లు ఇప్పటివరకు ప్రవేశించారు అని ప్రశ్నించాడు. నేను చివుక్కుని లేచి అబ్జెక్షన్ మిలార్డ్ అని గట్టిగా అరిచాను. నా గొంతు నాకే కీచుగా ధ్వనించింది. అబ్జెక్షన్ సస్టెయిన్డ్, జడ్జి అంది. సూర్యం ఓడిపోయినట్టు తలదించుకుని ఒక క్షణం తర్వాత మరో ప్రశ్న వేశాడు. మీ ఒంటరి జీవితంలో మీకెప్పుడూ తోడు కావాలనిపించలేదా? లేదు, మార్గరెట్ ఖచ్చితంగా చెప్పింది. మీ ఇంట్లో ఎన్ని కుక్కపిల్లలున్నాయి? ఆమె తటపటాయించి 6 అంది. దట్స్ ఆల్ మిలార్డ్ అని కూర్చున్నాడు సూర్యం. వెనుక వరుసలో కూర్చున్న కొంతమంది స్త్రీవాదులు కూడా ముసిముసుగా నవ్వుకోవడం నాకు చిరాకుని కలగజేసింది. నా 2వ సాక్షి వనజాక్షి, బ్రిటిష్ రెసిడెంట్, 50 ఏళ్ల అవివాహితురాలు. ద విమెన్ అన్న పుస్తకంపై మీ అభిప్రాయాన్ని 1 వాక్యంలో చెప్పగలరా అని అడిగాను. ఆ పుస్తకాన్ని చింపి, ప్రతి కాగితాన్ని కాల్చి, ఆ మసిని కాఫీ పొడిలో కలిపి ఫిల్టర్ చేయకుండా తాగాలని నాకు అమితమైన కోరిక కలిగింది. మీ గురించి కొంచెం చెప్తారా? పుట్టింది పెరిగింది ఇంగ్లండ్లోనైనా చదివింది భారతీయ ఫిలాసఫీ. నాకు వివాహం కాలేదు. చాలా హాయిగా ఉన్నాను. గౌరవనీయులైన న్యాయవాదిగారన్నట్టు మా ఇంట్లో కుక్కలు కూడా ఏవీ లేవు అంది సూర్యం వైపు చూస్తూ. ఈ పుస్తకం మీద మీకు ఇంత ద్వేషం ఎందుకు కలిగింది? జీవితంలో వివాహం చేసుకునే స్త్రీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు లేరు అని రచయిత తన అమూల్య అభిప్రాయాన్ని పాఠకుల మనసులపై ముద్రించడానికి ప్రయత్నం చేశాడు. గర్భం దాల్చే సమయంలో ఎక్కువ కాలం సెలవు తీసుకునే హక్కు న్యాయబద్ధంగా ఉంది కాబట్టి అవివాహితులకు, కొత్తగా వివాహం జరిగిన స్త్రీలకు ఉద్యోగం ఇవ్వడానికి అమెరికన్ కంపెనీలు వెనుకాడుతున్నాయని రాస్తూ ఆ విధంగా మరొక కొత్త సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. అమెరికాలోని ప్రతి 1000 మంది పెళ్లిగానే అమ్మాయిల్లోనూ 96 మంది గర్భవతులవడానికి కారణం వారు తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమ లభ్యమవ్వకపోవడమేనని, దీని వెనక అసలు కారణం తల్లి కూడా ఉద్యోగస్తురాలవడమని వాదించాడు. ఇంతకన్నా స్టూపిడ్ వాదం మరొకటి ఉండదు. ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని వనజాక్షి తిరిగి చెప్పడం ప్రారంభించింది. భారతీయ సుప్రీంకోర్టు షాబానో కేసులో ఇచ్చిన జడ్జిమెంటును కూడా ఈ రచయిత తన పుస్తకంలో తప్పుపట్టాడు. ఇంగ్లండ్లో దేశాధ్యక్షుడిగా స్త్రీ కన్నా ఒక నీగ్రోని ప్రిఫర్ చేస్తామని దేశంలో 72% మందికి పైగా భావిస్తున్నారని రాసి ఇటు స్త్రీలను అటు నీగ్రోలని అవమానపరిచాడు. పురుషుడి జ్ఞాపక శక్తిలో స్త్రీ జ్ఞాపక శక్తి కేవలం సగం మాత్రమే ఉంటుందని అవాకులు చవాకులు రాశాడు. అంతేకాదు, ఒకే పరిస్థితిని 10 మంది స్త్రీలకి 10 మంది పురుషులకి కలిగిస్తే అందులో 2 పురుషులు 8 మంది స్త్రీలు రోధించడం గాని భయపడ్డం గాని చేస్తారని ఒక సూడో సైంటిఫిక్ విశ్లేషణ పాఠకుల ముందుంచాడు.
ఒక స్త్రీని ఏదైనా పెద్ద సంస్థకి సర్వాధికారిణిని చేసినా ఆమె ఆ సంస్థ బాగోగులకన్నా కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యాన్నిస్తుందని, భర్త ఆరోగ్యం నుంచి మనవరాళ్ల పెళ్లి వరకు రకరకాల కారణాలు ఆమెకు ముఖ్యమవుతాయని రచయిత అన్నాడు. అందుకే నేను ఈ పుస్తకాన్ని ఒక పురుగును చూసిన దానికన్నా హీనంగా చూడాలనుకుంటున్నాను అంటూ చెప్పడం ముగించింది వనజాక్షి. నేను గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను. వనజాక్షి చెప్పిన అభిప్రాయాలు జడ్జీలోనూ జ్యూరీ సభ్యుల గుండెల్లోనూ గాఢంగా నాటుకున్నాయని వారి హావభావాలు చూస్తుంటే అర్థమైంది. నా పని సులువు చేసినందుకు వనజాక్షి వైపు అభినందనగా చూశాను. సూర్యం ఏదో ఫైల్ చదువుకుంటున్నాడు. వనజాక్షిని ప్రశ్నించడానికి అతని దగ్గర ఏ వాదమూ లేదని నాకు తెలుసు. వనజాక్షిని మాటలతో కదిపితే తను మరింత ఓడిపోతానని అతని అభిప్రాయం అయ్యుండొచ్చు. నేను అనుకున్నట్టే అతడు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. సాక్షి కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయింది. నేను నా అంతిమ వాదం కోర్టుకు సమర్పించడం కోసం ఆయత్తమయ్యాను. మిలార్డ్, విమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ అనేది దాదాపు 250 సంవత్సరాల క్రితం 1772లో ప్రారంభమైంది. 1772లో స్త్రీ హక్కుల పరిరక్షణ అన్న పుస్తకాన్ని వుల్స్టోన్ క్రాఫ్ట్ అనే రచయిత్రి రాయడంతో స్త్రీజాతి మేల్కొన్నదని ఉద్యమకారులు చెప్తారు. ఈ 250 సంవత్సరాల్లోనూ అదృష్టవశాత్తు పురుషాహంకారాన్ని ఎదుర్కొంటూనే స్త్రీలు ఎంతో అభివృద్ధి సాధించారు, చాలా హక్కుల్ని సాధించుకున్నారు. ఇటువంటి సమయంలో ఈ పుస్తకం రాయడం స్త్రీకే కాదు మానవజాతికి అవమానకరం. స్త్రీ పురుషుడితో ఎప్పుడూ సమానం కాదని, వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని రచయిత తన ప్రారంభవాక్యంలోనే పేర్కొనడం అతడి సంకుచిత దృష్టిని తెలియచేస్తోంది. ఇతడు మరింత లోతుకు వెళ్లి మతాల్ని కూడా తన వాదానికి అనుగుణంగా తిప్పుకున్నాడు. ఈవ్ వల్లే ఆడం నాశనమయ్యాడని ఆరోపించాడు. పురుషుని వొంగిన రొమ్ము ఎముక నుంచి స్త్రీ సృష్టింపబడిందని, కాబట్టి అటువంటి స్త్రీని సరిచేయాలనుకుంటే అది విరిగిపోతుందని మహమ్మద్ ప్రవక్త అన్నట్టు రాసి ఈ సమాజంలో స్త్రీ స్థానాన్ని నిర్దేశించడానికి ప్రయత్నం చేశాడు.